भागवतम की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय భాగవతం మొదటి స్కందం 9వ అధ్యాయం శ్లోకం సంఖ్య 30 తదోపసంహృత్య గిరః సహస్రణి విముక్త సంగం మన ఆది పురుషే కృష్ణే లసత్ పీఠ पटे चतुर्भुजे पुरः स्थिते मिलितदृग्यधारयत्। तात्पर्य मरी भाष्यम कृष्ण कृपामूर्ति एसी भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद इस्कान संस्थापक आचार्य। तात्पर्य पलु विषयములపై వేలాది భావములతో ప్రసంగించిన వాడును మరియు వేలాది యుద్ధములను గావించి వేలాది జనులను రక్షించిన వాడును అగు భీష్మదేవుడు అంతటా మౌనము వహించెను. సంపూర్ణముగా ముక్తసంగుడైన అతడు తదుపరి మనస్సును అన్య విషయముల నుండి నిగ్రహించి దేదీప్యమానమైన పీతవసనమును దాల్చి చతుర్భుజములతో తన ఎదుట నిలిచియున్న ఆదిదేవుడైన శ్రీకృష్ణునిపై విప్పారిన నేత్రములతో దృష్టిని సంలగ్నము చేసెను. భాష్యం తన భౌతిక దేహమును త్యజించడి అట్టి అతి ముఖ్య సమయమున భీష్మదేవుడు మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్య విషయమున ఒక చక్కని ఉపమానమును నెలకొల్పినాడు. మరణించుచున్న మనుజుడు ఏ విషయమందు అనురక్తిని గొనునో అదే విషయము అతని తదుపరి జన్మమునకు ఆరంభము కాగలదు. కనుక దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన ఆలోచనలయందే లగ్నమైన వాడు నిస్సందేహముగా దివ్యధామమును చేరగలడు. భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం 5వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు ఈ విషయమునే నిర్ధారింపబడినది. 5వ శ్లోకం. అంత్యకాలమున నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేవాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. దేహత్యాగము త్యాగ సమయమున మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. 7. కావున ఓ అర్జున, సర్వకాలములందును నీవు శ్రీకృష్ణుని రూపముననే నన్ను తలచుచు నీ విద్యుత్ ధర్మమైన యుద్ధమును అనరింపము. నీ కర్మలను నాకు అంకితము చేయుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నాయందు నిలుపుట ద్వారా నీవు నన్ను అసంశయముగా పొందగలవు. ఓ పార్థ, మనస్సు నెల్లవేళలా నా స్మరణ స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేవాడు నన్ను తప్పక చేయగలడు. 9. నియమించువాడును సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడును సమస్తమును పోషించువాడును భౌతిక భావనలకు పరమైన వాడును అచింత్యుడును రూపసహితుడును అగు పరమపురుషుని సర్వజ్ఞునిగా మరియు ప్రాచీనునిగా ప్రతి ఒక్కరూ ధ్యానము చేయవలెను. సూర్యుని వలె తేజో సంపన్నుడైన అతడు దివ్యుడైన కారణమున భౌతిక ప్రకృతికి అతీతుడై ఉన్నాడు. 10. మరణ సమయమున ప్రాణవాయువును భూమధ్యమును నిలిపి పూర్ణ భక్తితో భగవాను స్మరణమునందు నియుక్తుడైన వాడు తప్పక పరమపురుషుని పొందగలడు. 11. ఓంకారమునుచ్చరించువారును మరియు సన్యాసాశ్రమమునందున్న మహర్షులను అగు వేద విధులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరిన వారు బ్రహ్మచర్య వ్రతమును అభ్యసింతురు. మనుషునకు మోక్షమును గూర్చు ఈ పద్ధతిని నేనిప్పుడు నీకు వివరింతును. 12. ఇంద్రియ కర్మల నుండి విడివడియుండుటయే యోగస్థితి అనబడును. సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరం చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. 13. యోగాభ్యాసమునందు స్థితిని కలిగిన పిమ్మట అక్షరముల దివ్య కలయికచే ఏర్పడిన ఓంకారమును జపించుచు దేవదేవుని తలచుచు శరీరమును విడిచడివాడు నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. ఓ పార్థ, అచంచలమైన మనస్సుతో నన్ను సదా స్మరించువాడు భక్తియుక్త సేవలో నిమగ్నుడైనందున నన్ను సులభముగా పొందగలడు. భక్తియోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నత పూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడూ తిరిగిరారు. భీష్మపితామహుడు తన సంకల్పానుసారము దేహమును త్యజింపగల పూర్ణత్వమును సాధించినట్టివాడు. అంతేగాక ప్రాణప్రయాణ సమయమున ధ్యేయమైన శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా తన సమక్షమున పొందగలిగిన భాగ్యశాలి అతడు. కనుకనే అతడు తన విప్పారిన నేత్రములను సంపూర్ణముగా శ్రీకృష్ణునిపై లగ్నం చేశాను. తన సహజ ప్రేమ కారణముగా అతడు శ్రీకృష్ణునే తదేకముగా గాంచగోరిన శుద్ధ భక్తుడైన కారణముగా సుదీర్ఘమైన యోగ నియమ ఆచరణతో అతనికి ఎట్టి సంబంధము లేదు. కేవలము భక్తి యోగం ఒక్కటే అతనికి చాలును. కనుకనే అత్యంత ఆకర్షణీయ ధ్యేయమైన శ్రీకృష్ణ భగవానుని రూపమును గాంచుటయే భీష్మదేవుని తీవ్ర కోరిక. భగవత్కరుణచే అతడు తన చివరి శ్వాస సమయమున అట్టి అవకాశమును పొందగలిగాను. నమో విష్ణుపాదాయ కృష్ణ భ్రష్టాయ భూతుల శ్రీమదే భక్తి వికాస స్వామికి నాని. నమో విష్ణుపాదాయ కృష్ణ భ్రష్టాయ భూతుల శ్రీమదే భక్తి వేదాంత స్వామికి నాని. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణ నిర్విశేషన్యవాది పాశ్చాత్య దేశతారిణి. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్తవృంద. हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ఈ శ్లోకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఏమి తెలియజేస్తున్నారంటే, ప్రత్యేకంగా భాష్యంలో చూసినట్లయితే, ఎవరైతే అంత్యకాలంలో కృష్ణుణ్ణి అచంచలమైన మనస్సుతోటి స్మరిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా కృష్ణుణ్ణి చేరుకుంటారు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా ఇది స్పష్టమవుతుందంటే, చాలామంది మాయావాదులు మూర్ఖులు ఉంటారు, వాళ్ళు కృష్ణుడు ఇచ్చిన ఉపదేశాలని విపరీత అర్థాలు ఇచ్చి భగవంతుడే లేడు అంతా నిరాకారం అని చెప్తారు. కానీ ఇక్కడ కృష్ణుడు ఈ 8వ అధ్యాయంలో అంత్యకాలంలో నన్నే స్మరించమని, నేను నన్ను అంటున్నాను అనేక శ్లోకాల్లో చెప్పారు. సుమారుగా మనం 11 శ్లోకాలు ఉన్నాయి, 8వ అధ్యాయం 5వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు. ఇక్కడ 11 శ్లోకాలు ఉన్నాయి. 11 శ్లోకాల్లో కృష్ణుడు అన్ని శ్లోకాల్లోనూ నన్ను స్మరించండి అని చెప్తున్నాడు. మరి ఈ మాయావాది మూర్ఖులు దానికి విపరీత అర్థం ఇవ్వాల్సిన పని లేదు. కృష్ణుడు అంటే వీళ్ళు కృష్ణుడి కంటే ఏమి తెలివైన వాళ్ళు కాదు. ఎందువలనంటే, నిజానికి కృష్ణుడే కృష్ణుడి యొక్క రూపం శాశ్వతమైనది కాదని కానట్లయితే కృష్ణుడే చెప్పు ఉండేవాడు కదా, నేను శాశ్వతుణ్ణి కాదు, నేను ఇప్పుడు మీ ముందర కనబడుతున్నాను, కాబట్టి ఏదైతే ఉందో బ్రహ్మజ్యోతో ఏదో ఇంకొక జ్యోతి అది మూలం, దాన్ని స్మరించండి అని కృష్ణుడు చెప్పి ఉండేవాడు. కానీ ఎక్కడ, ఇక్కడ 11 శ్లోకాల్లోనే కాదు, మొత్తం భగవద్గీతలో ఎక్కడా కూడా చెప్పలేదు. ఇంకా ఇది ఈ భగవద్గీత మహాభారతంలో వచ్చింది. శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే, మహాభారతం అనేది అనేక మంది ఆచార్యులు చెప్తున్నారు, శూద్రులు స్త్రీలు చాలా బుద్ధి తక్కువగా ఉన్నవాళ్ళ కోసం ఇది అర్థం చేసుకోవడం కోసం ఉంది మహాభారతం అని. అటువంటి మహాభారతంలో మధ్యలో వచ్చింది ఈ భగవద్గీత. అటువంటి భగవద్గీతలో కృష్ణుడు జనానికి నేరుగా అర్థమయ్యే విధంగా ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు ఇక్కడ స్పష్టంగా. నన్ను స్మరించండి, నన్ను చేరుకుంటారు అంత్యకాలంలో ఎవరైతే యమ్యమ్యాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం. అంత్యకాలంలో ఎవరైతే ఇదేని స్మరిస్తూ శరీరం విడుస్తారో అటువంటి దాన్ని మనం పొందుతాం, మీరు పొందుతారు అని కృష్ణుడు చెప్తున్నాడు. కానీ మాయావతి మూర్ఖులు వీటికి కృష్ణుడి కంటే వీళ్ళందరూ తెలివైన వాళ్ళుగా ప్రవర్తిస్తారు. నిజానికి చెప్పాలంటే వాళ్ళందరూ కూడా మాయావాది హోయ్ కృష్ణ అపరాధి. చైతన్య మహాప్రభు చెప్తున్నారు వీళ్ళందరూ కృష్ణుడికి అపరాధం చేస్తున్నారు. ఏ విధంగా, కృష్ణుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పాలంటే తిడుతున్నారు. లేదు అసలు అది కాదు, నేను కూడా భగవంతుడిని, నువ్వు కూడా భగవంతుడు, అందరూ భగవంతుడే, బ్రహ్మజ్యోతి ఉంది, మిగతా ఏమీ లేదు. అందువల్లనే పూర్వం అందరు ఆచార్యులు వైష్ణవాచార్యులు అందరూ కూడా మాయావాదిని పూర్తిగా ఖండించారు. వాళ్ళని అనేక సార్లు ఓడించడం అనేది జరిగింది చరిత్రలో చూసినట్లయితే. మధ్వాచార్య రామానుజాచార్య వీళ్ళందరూ ఎందువలనంటే పూర్తిగా జనం అంతా భ్రష్టుపట్టిపోయారు. వేదాలు ఎవరికి జ్ఞానం పూర్తిగా లేదు. శంకరాచార్యులు వారు ఎప్పుడైతే వేదాలను తిరిగి బయటికి తీసుకొచ్చారు, అందువలన అదంతా కూడా భగవంతుడి యొక్క ఒక ప్రణాళిక అన్నమాట. ఏ విధంగా తిరిగి పూర్తిగా వేదాలను బయటికి తీసుకురావాలని మొట్టమొదట బుద్ధుడు వచ్చి అసలు వేదాలని తిరస్కరించారు. తర్వాత వేదాలను శంకరాచార్యుల వారు తీసుకొచ్చారు. తర్వాత ఇదంతా కూడా ఒక పూర్తిగా వేదాల్లో ఉన్న పూర్తి జ్ఞానాన్ని ఇవ్వడానికి భగవంతుడి యొక్క కృష్ణు యొక్క ప్రణాళిక అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి భగవంతుడికి రూపం లేకపోవడం ఇవన్నీ ఉండవు. భగవంతుడి మూలం రూపం ఉండదు, కానీ రూపం లేకుండా కూడా అతని ఉండగలడు. అదేంటి బ్రహ్మజ్యోతి, అది ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మణ్యో హి ప్రతిష్టాహం అంటే ఈ బ్రహ్మజ్యోతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి, కృష్ణుడి నుండి వస్తుంది. అంతేగాని మూలం భగవంతుడి యొక్క రూపం. అందువలన కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితం. మూఢులు నన్ను ఏమనుకుంటారు, నేను మనుషుని శరీరం తీసుకున్నాను అనుకుంటారు. వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏంటి ఇంకొక శ్లోకం ఏదో చెప్తారు మాయావాదులు, ఏంటది అంటే అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామ బుద్ధయ్య. నేను అవ్యక్తంగా ఉన్నాను, ఇప్పుడు వ్యక్తిగా వచ్చానని అనుకుంటారు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళు మూర్ఖులు అని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఈ మాయావాదులు, ఈ మూర్ఖులు ఏం చేస్తారు, శ్రీమద్ భాగవతాన్ని తిరస్కరిస్తారు. అసలు ఈ భాగవతమే లేదంటారు, ఇదంతా కూడా కల్పితం, అసలు వ్యాసదేవులు వారు భాగవతమే రాయలేదని చెప్తారు. మరి భాగవతం ఎక్కడి నుంచి వచ్చింది? మరి కృష్ణుడు చేసిన లీలలే కదా ఇవన్నీ ఉన్నాయి. వాటికి దానిపై శంకరాచార్యులు వారు వ్యాఖ్యనే ఇవ్వలేదు అసలు వ్యాఖ్యానం. ఎందువల్లంటే ఇది పూర్తిగా శ్రీమద్ భాగవతం చూసినట్లయితే కృష్ణుడి యొక్క దివ్య లీలలన్నీ ఉన్నాయి, అది ఒక సాధారణమైన మనిషి చేసే పని కాదు అదని. కాబట్టి వాటిని వివరించడం మాయావాదుల వల్ల కాదు, కాబట్టి దానిపై ఎటువంటి వివరణ ఇవ్వలేదు, భాష ఇవ్వలేదు, దాన్ని పూర్తిగా తిరస్కరించారు. దీన్ని అర్ధకుట న్యాయం అంటారు. వాళ్ళు ఏదైతే భగవంతుణ్ణి భగవద్గీత శ్లోకాలనేమో విపరీత అర్థాలు ఇచ్చారు, మిగతా ఉపనిషత్తులకు కూడా విపరీత అర్థాలు ఇచ్చారు, పూర్తిగా తిరిగి కృష్ణుడే లేడని చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే భాగవతం ఈ పురాణాలు ఉన్నాయో వీటిని కూడా తిరస్కరిస్తున్నారు. ఎందువలన ఈ భాగవతం విష్ణు పురాణం ఇవన్నీ అంగీకరించినట్లయితే భగవంతుడి లీలలను అంగీకరించాలి. భగవంతుడి లీలలను అంగీకరిస్తే ఇది సాధారణమైన మనిషి చేసే పని కాదు. వాళ్ళు ఏదో అంటున్నారు సన్యాసం అంటే, సన్యాసం తీసుకుంటే వాళ్ళు ఏమంటారంటే దండగ్రహణ మాత్రేన నరో నారాయణ భవేత్, అంటే ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వాళ్ళు కూడా నారాయణ అయిపోతారండి. మరి ఆ నారాయణుడు అయిపోయినప్పుడు మరి కృష్ణుడు కూడా భగవంతుడయ్యారని చెప్తున్నారు. ఈ నారాయణుడు ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వాళ్ళందరూ ఆ లీలలు చూయించాలి, చూయించలేరు. కాబట్టి ఈ లీలన్నీ కూడా తిరస్కరించి ఇదంతా మిథ్య, అది జరగదు అని చెప్తారు. ఇంకా కృష్ణుడు ఏమని చెప్తున్నాడు, ఎవరైతే నా భక్తులు ఉంటారో భక్త్యా మామ అభియా అనే వాళ్ళు ఏమంటారు మాయావాది భక్తులు, వీళ్ళందరూ కూడా ఏదో మానసిక స్థితిలో ఉంటారు, వాళ్ళకి పెద్ద ఏమి తెలివితేటలు ఉండవు, కాబట్టి ఏదో విగ్రహం వాళ్ళకి అవసరం, నిజానికి రూపం లేదు భగవంతుడికి. ఇంకా భక్తి చాలా అది తక్కువ స్థాయిలో ఉన్న ఆధ్యాత్మిక జీవనం, వాళ్ళు మొట్టమొదటి స్థాయిలో ఉన్నారు, ఇంకా చాలా తెలుసుకోవాలి, జ్ఞానం అన్నిటికంటే ఉత్తమమైనదని. కానీ కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు భక్త్యా మామ అభిజానాతి, జ్ఞాన అంటే జ్ఞానంతో నన్ను తెలుసుకోవచ్చును, లేదా యోగ ఇంకేదో రకరకాల పద్ధతులతో నన్ను తెలుసుకోవచ్చు అని కృష్ణుడు చెప్పలేదు. భక్త్యా మామ అభిజానాతి అని కృష్ణుడు చెప్తున్నాడు. వాళ్ళు కూడా చెప్తారు ఏంటి ఏ విధంగా కృష్ణుడు భగవంతుడు అయ్యాడు అలాగే మనం అర్థం చేసుకోవాలని. మరి ఇక్కడ కృష్ణుడే చెప్తున్నాడు నన్ను ఏ విధంగా అర్థం చేసుకో, భక్తి ద్వారా అర్థం చేసుకోవచ్చు అని. ఇదంతా ఏమిటంటే ఒక మాయ, అందుకే దాన్ని మాయావాదం అంటారు. వాళ్ళు మాట్లాడేది కూడా మాయ చెప్పాలంటే. ఇదంతా కూడా తర్కం అంటే మనసుని వాళ్ళ యొక్క తర్కం ద్వారా వాళ్ళ వైపు వశపరచుకోవడం అనమాట, వాళ్ళు చెప్పేదాని వైపు. ఏమిటది భగవంతుడే లేడు, నువ్వు భగవంతుడే. ఇది ఒక బద్ధజీవుడికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ మనం కూడా భగవంతుడు అయిపోవచ్చు, ఇంకేముంది, మనం కూడా అన్ని భోగాలు అనుభవించవచ్చు అనేది. కానీ ఈ యొక్క భౌతిక సంసారం నుండి బయటపడాలంటే కృష్ణుణ్ణి, ఈ యొక్క వైకుంఠం, ఈ లీలలన్నింటినీ కూడా అంగీకరించాలి. దానికోసం తీవ్ర భక్తి చేయాలి. తీవ్రైన భక్తి యోగైన యజేత పురుషపరం, భక్తి యోగం తీవ్రంగా చేస్తేనే పురుషపరం పరమ పురుషుణ్ణి పొందగలం, కృష్ణుణ్ణి వైకుంఠం ప్రాప్తిస్తుంది. ఆ యొక్క తిరిగి శుద్ధ భక్తి, కృష్ణ ప్రేమ అనేది ఎలా ప్రాప్తిస్తుంది, తీవ్ర భక్తి ద్వారానే. కానీ అలాంటిది ఈ మూర్ఖులు భగవంతుడే లేడని తిరస్కరిస్తే వాళ్ళకి కృష్ణుడు అస్సలు ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా అపరాధులు, ఇంకా అపరాధికి ఇంకేం అర్థమవుతుంది? భక్తిలోనే అపరాధాలు చేసే వాళ్ళకి కృష్ణుడు సాక్షాత్కారం పొందడం కష్టం భక్తి చేస్తూనే. అలాంటిది పూర్తిగా కృష్ణుడిని తిరస్కరిస్తే వాళ్ళకి ఇంకేం అర్థమవుతుంది కృష్ణుడి గురించి? అందువల్లనే వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో ఇంక మేము మాకు మోక్షం వచ్చేసిందని అనుకుంటారు. ఆరోగ్య కృచైన పరంపదం పతంతి అదా అంటే ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారు ఏంటి నేను మన్యతే వాళ్ళు మేము మోక్షాన్ని పొందామని అనుకుంటున్నారు సన్యాసం తీసుకోవడం వల్ల. కానీ సన్యాసం తీసుకొని తిరిగి ఏం చేస్తుంటారు వాళ్ళు? అనేకమైన అంటే మానవ సేవ సమాజ సేవలో పాల్గొంటారు. మరి ఎప్పుడైతే వాళ్ళు ఏమని చెప్తారంటే తిరిగి మనకి ఎటువంటి పనులు చేసే అవసరం లేదు, బ్రహ్మలో కలిసిపోయినట్లయితే బ్రహ్మజ్యోతిలో మరి నువ్వెందుకు పాల్గొంటున్నావు? నువ్వు సాక్షాత్కారం పొందావు, బ్రహ్మజ్యోతిలో కలిసిపోయినన్నావు, సన్యాసి అయ్యావు, మరి తిరిగి మానవ సమాజ సేవలోను ఇంకే సేవలోను ఇంకే సేవలోను పాల్గొనడానికి అవసరమే ఉంది? కాబట్టి భక్తియుక్త సేవ అనేది భగవంతుడిని కృష్ణుని అర్థం చేసుకోవడానికి ఉంది. అది తీవ్రంగా చేయాలి. ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అనర్థాలు, మనలో కూడా అనేకమైన అనర్థాలు, ఈ మాయావాదం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళలో కొంత ఉంటుంది. అంటే భగవంతుడిని ఒక వ్యక్తిగా మనం అర్చించం, అతన్ని పరిగణించం మన యొక్క సేవ చేసే సమయంలో కానీ. అనేక సార్లు మాయావాదం అంటే మనకి నిరాకారం అనేది వచ్చేస్తుంటుంది. ఒక వ్యక్తి అతనిలో భావాలు ఏంటి, మనం ఏ విధంగా సేవ చేయాలి, మనలో భావంతో సేవ చేయాలి, ఒక వ్యక్తిగా పరిగణించి అతన్ని అర్చించాలి. అప్పుడే మనం నిజంగా కృష్ణుని అర్థం చేసుకోగలం. నామం చేసే సమయంలో ముఖ్యంగా కృష్ణుడు నామనామ్ని అభిన్నత్వాత్, కృష్ణుడు యొక్క నామం వేరు కాదు, అతని యొక్క నామ రూప గుణ లీలలు అన్నీ కూడా శాశ్వతమైనవి, దివ్యమైనవి, ఎప్పుడు ఉండేవి. కాబట్టి నామం చేసే సమయంలో మన భావన ఏంటి, ఈ నామం ఏదైతే ఉందో ఇదే కృష్ణుడు అనే భావన ఉండాలి తప్పకుండా. అప్పుడే నామం మనకి సిద్ధిస్తుంది, హరినామంలో సిద్ధి పొంది తిరిగి కృష్ణ ప్రేమను పొందగలం, లేదంటే కష్టం. ఇంకా తీవ్రమైన ప్రయత్నం చేయాలి ఈ అనర్థాల నుండి బయటపడాలి. ఇవన్నీ ఏంటి అనర్థాలు, ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో రకరకాల. అందువల్లనే తత్వత అర్థం చేసుకోవాలి కృష్ణుడు. భాగవతం మరి ఎందుకు మనం చర్చించుకుంటున్నామంటే తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం, ఏదో విని వదిలేయడానికి కాదు. ఏదైతే అర్థం వింటున్నామో దాన్ని తత్వాన్ని మనం జీర్ణించుకొని దాన్ని మనం ఆచరించినట్లయితే మనం భక్తిలో అంటే ముందలకి దృఢంగా ఉండగలం, ఇంకా ప్రచారం చేయగలం. అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఆ విధంగా కృష్ణుడు సంతృష్టి పొందుతాడు. భక్తి యోగం అంటే ఏమిటి? కృష్ణుడి యొక్క సంతృష్టి కోసమే అన్నీ చేయడం. దాని ద్వారానే మనం కృష్ణుడిని పొందగలం. కాబట్టి ఇక్కడ భీష్ముడు మరి ఎందుకు ఇంతకాలం ఉన్నాడంటే ఇక్కడ శ్రీల ప్రభుపాదులు చెప్తున్నారు, కృష్ణుడిని ఎక్కువ కాలం తను చూడాలనుకుంటున్నాడు. అందువల్లనే ఈ నెపంతో, ఏదైతే ఉత్తరాయణ కాలంలో శరీరం వదిలేయాలనే నెపంతో కృష్ణుని తన దగ్గరే ఉంచుకున్నాడు భీష్ముడు. కానీ కృష్ణుడు కూడా తెలివిగా ఇతన్ని కీర్తించడం కోసం భీష్ముడిని, శుద్ధభక్తుడు కనుక ఏం చేశాడు, ఇతని ద్వారా జ్ఞానాన్ని యుధిష్ఠుడికి మరియు అందరు ఋషులందరికీ, విశ్వంలో అందరికీ ముఖ్యమైన ఋషులందరికి కూడా బోధ చేసేటట్లుగా చేశాడు, అతని ద్వారా చెప్పించాడు. శుద్ధభక్తుడి యొక్క అంటే తెలివి, అతని చేతనం ఎంత శుద్ధంగా ఉంటుంది ఎటువంటి సమయంలో అయినా అనేదాన్ని అందరికీ తెలియజేయడం కోసం కృష్ణుడి యొక్క ప్రణాళిక అన్నమాట ఇది కూడా. ఇది సాధ్యం, ఇది సంభవం. ఇప్పుడు శుద్ధభక్తులు మనం కూడా అటువంటి శుద్ధభక్తిని పొందాలంటే తీవ్రమైన సాధన చేయాలి, సాధారణంగా తీవ్ర సాధన. ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు భగవద్గీతలో బ్రహ్మచర్యం అనేది చాలా ముఖ్యం, బ్రహ్మచర్యం పాటించాలి, మనసును నిగ్రహించుకోవాలి నిరంతరం. ఇవన్నీ కూడా సాధనలో భాగాలు. నామం చేయాలి, చాలా శ్రద్ధగా చేయాలి. హరే కృష్ణ. అవును కృష్ణుడు చెప్తున్నాడు భక్తియా మామ అభిజానాతి, భక్తి యోగం. యోగ అంటే మొట్టమొదటి అర్థం తిరిగి ఒక జీవి, యోగ అంటే కూడడం, కూడిక ప్లస్ దానికి అర్థం. యోగ అంటే కూడడం అంటే ఏదేని కూడతాం, జీవి తిరిగి భగవంతుడితో కూడడం, కలవడం అన్నమాట, కలయిక, ఇది యోగ అంటే. కానీ ఇదేమి తెలియకుండా వాళ్ళు యోగ అంటే ఏదో ఆసనాలు అని అనుకుంటున్నారు, అది కాదు. తిరిగి భగవంతుడితో జీవి, ప్రతిజీవి తన యొక్క సంబంధాన్ని ఏర్పరచుకోవడమే యోగ అంటే. ఏమిటది, అనేక రకాలుగా సంబంధాలు ఉన్నాయి. ఏమిటది, శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య, ముఖ్యంగా ఐదు రకాల సంబంధాలు ఉన్నాయి భగవంతుడితో. వీటిని పునరుద్ధరించుకోవడమే యోగ అంటే, ఇదే లక్ష్యం. తిరిగి ఆ ప్రేమని పొందడం, భగవంతుడి పట్ల ప్రేమని. ప్రేమ అంటే ఏంటి, ఒక ఇద్దరి మధ్య ప్రేమ ఉందంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, వాళ్ళిద్దరు కలిసి ఉంటారని, అదే కూడిక, అదే యోగ అంటే. కానీ వీళ్ళేంటి రకరకాల ఆసనాలు, దీనివల్ల ఆనందం వస్తుంది, భగవంతుడు ఎవరు ఏంటి, ఇదంతా జ్ఞానం ఏమి ఉండదు, శాస్త్ర జ్ఞానం ఉండదు. ఏదో వాళ్ళకి వాళ్ళ ఇది రకరకాలుగా పిరమిడ్ అని, ఇదని అదని వాళ్ళ యొక్క మానసిక కల్పన అన్నమాట అవన్నీ. ఈ పిరమిడ్ అనేది ఎక్కడ శాస్త్రంలో లేదు. హరే కృష్ణ.